സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
ഐദവ അധ്യായം 14വ ശ്ലോകം.
ന കർത്തൃത്വം ന കർമാണി ലോകസ്യ സുജതി പ്രഭുഃ ന കർമ ഫല സംയോഗം സ്വഭാവസ്തു പ്രവർത്തതേ.
కృష్ణ పరమాత్మ విద్వత్ సన్యాసం గురించి చెప్తున్నారు. కర్మయోగం గురించి చెప్పిన తర్వాత మరలా జ్ఞానయోగానికి వస్తున్నారు. 13 శ్లోకాల నుంచి 21వ శ్లోకం వరకు జ్ఞానయోగ యొక్క విశిష్టత, ఆత్మజ్ఞాని తనను ఏ విధంగా ఆత్మ అని తెలుసుకుంటాడు అనే విషయాన్ని మనకు ఈ శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు. అర్థం తెలుసుకోవడానికి ముందు ఈ శ్లోకం ఎలా చదవాలి అనేటువంటి దానికి ఒక నియమం ఉన్నది. ఆ నియమాన్ని చెప్తాను. మొదటి లైన్లో లోకస్య సృజతి ప్రభు అనే చోట లోకస్య తర్వాత సృజతి, మనం చదివేటప్పుడు లోకస్య సృజతి ప్రభు అని చదవకూడదు. లోకస్య సృజతి ప్రభు అని గ్యాప్ లేకుండా, స్ట్రెస్ లేకుండా చదవాలి. లోకస్య లోకస్య సృజతి ప్రభు అని చదవకూడదు. అక్కడ గ్యాప్ ఇవ్వకూడదు, స్ట్రెస్ చేయకూడదు, ఒత్తిడి ఇవ్వకూడదు చదివేటప్పుడు. ఎలా చదవాలి? లోకస్య సృజతి ప్రభు, గ్యాప్ లేకుండా అధికమైనటువంటి ఒత్తిడి ఇవ్వకూడదు పదం మీద, సృజతి మీద. ఎందుకంటే దానికి ఒక వ్యాకరణ నియమం ఉన్నదన్నమాట. అదేవిధంగా రెండో లైన్లో కూడా స్వభావస్తు ప్రవర్తతే అనుంది. అక్కడ గ్యాప్ ఇవ్వాలి, కొంచెం ఫోర్స్ స్ట్రెస్ ఇవ్వాలి ఆ పదం చెప్పేటప్పుడు. ఎలాగంటే స్వభావస్తు ప్రవర్తతే అని చెప్పి గ్యాప్ ఇచ్చి స్వభావస్తు ప్రవర్తతే అప్రా అనేటువంటి కొంచెం స్ట్రెస్ ఇవ్వాలి. స్వభావస్తు ప్రవర్తతే ఎలా చదవకూడదు? స్వభావస్తు ప్రవర్తతే అని చదవకూడదు. ఈ రెండు లైన్లకి ఈ నియమం పాటించాలి. కారణం ఏమిటి అంటే ఆ గ్రామర్ రూల్ కూడా చెప్తాను. కొంచెం సింపులే, ఏం లేదు. ఈ పై పదంలో లోకస్య అస్య అనే దాంట్లో అకారం ఉంది. సకార, యకార, అకార. ఆ అకారం అనేది హస్వ అత్తు అంటారు, షార్ట్ ఓవెల్. హస్వమైనటువంటి అత్తు, ఓవెల్ అంటే అత్తు, షార్ట్ అంటే హ్రస్వం. హ్రస్వ అత్తు ఉన్నది కనుక దాని తర్వాత వచ్చే పదం ఏదైతే ఉన్నదో ఆ తర్వాత సృజతి. ఆ సృజతిలో ఒకటే హల్లు ఉన్నది, సకార అత్తురు ఉన్నది. సృ సకార అత్తురు వవెల్ రు ఈస్ దేర్. ఆ రెండు ఒకటే హల్లు ఉండడం వలన అక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. సృలో ఒకటే హల్లు, ఈ పక్కన అకారం ఉన్నది. అత్తు పరమైనప్పుడు హ్రస్వమైన అత్తు మీద దాని తర్వాత వచ్చేటప్పుడు ఒక హల్లు మాత్రమే ఉంటే అక్కడ గ్యాప్ ఇవ్వకుండా, ఎక్కువ చోటు ఇవ్వకుండా చదవాలి. లోకస్య సృజతి ప్రభు అని అది ఒక అచ్చు మీద ఒకే హల్లు గనక వస్తే పక్కన అలా చదవాలి. మరి క్రింద లైన్లో ఏమిటి, ఎందుకు అట్లా స్ట్రెస్ ఇవ్వాలి అంటే, ఒక అచ్చు మీద రెండు హల్లులుంటే ఎలా ఉందంటే, వస్తు ఉంది, స్వభావస్తు, ఆ స్థూలో ఉకారం ఉంది, స్వభావ స్థూ తకార ఉకార ఉన్నది, తూ అంటే తకార ఉకార, ఆ ఊ అనేది హ్రస్వ అచ్చు, ఆ హ్రస్వ అచ్చు మీద తర్వాత ప్రవర్తతేలో పకార రకారం రేఫం ఉంది, పకార రకార రేఫ ఉంది, తర్వాత అకార ప్ర, రెండు హల్లులు వచ్చినాయి. ఎప్పుడు ఉకారం మీద, టూలో ఉకారం ఉంది కదా, ఆ ఊ మీద ఇటు ప్రక్కన రెండు హల్లులు వచ్చినాయి, పకార రేఫం రకారం. ఆ రేఫం అచ్చు కాదు, మనం ఈ ఊరూరులో రు అనేది అది అచ్చు, యారా లావాల్లో వచ్చే రకారం వచ్చి హల్లు, ఆ రేఫం వస్తుంది అన్నమాట ఇక్కడ. ఆ రేఫం వచ్చినప్పుడు పా ప్లస్ ర ప్లస్ అకార ప్ర అవుతుంది. అంటే ఇప్పుడు రెండు హల్లులు ఉన్నాయి కదా ఇక్కడ, హ్రస్వ అచ్చు మీద రెండు హల్లులు వచ్చేటప్పటికీ ప్రక్కన అక్కడ మనం గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ ఇచ్చి కొంచెం గట్టిగా చెప్పాలి, స్వభావస్తు ప్రవర్తతే, గ్యాప్ ఇచ్చాను సార్ అట్లా. ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉంటాయి భగవద్గీత చదివేటప్పుడు. నూరికి శాంపుల్ రెండు చెప్పాను ఇప్పుడు, షకారానికి కూడా ఒక చెప్పాను, షకారం వచ్చినప్పుడు దాని ముందు విసర్గ షకారం పూర్తిగా చదివిన తర్వాతనే తర్వాత అక్షరం చదవాలి. షకారం ఎక్కడైతే షకారం వస్తుందో అది పూర్తిగా చదివిన తర్వాతనే తర్వాత అక్షరం చదవాలని ఒక రూల్ చెప్పాను. అట్లా కొన్ని రూల్స్ ఉంటాయి, అందుకని భగవద్గీత చదవడమే ఫస్ట్ కొంత జ్ఞానం కావాలి, వ్యాకరణ జ్ఞానం ఎలా చదవాలి అని. అందరు చదువుతారు కానీ సరిగ్గా చదివేవాళ్ళు చాలా అరుదు, చాలా చాలా అరుదు. ఎంతో సంస్కృత జ్ఞానం ఉంటే తప్ప చదవలేము ఇది, అందుకని చదవకుండా ఉండద్దు, చదవండి, తప్పైనా పర్వాలేదు. కానీ బయట మనం చెప్పేటప్పుడు ఎవరికైనా మనం కొంచెం బాగా నేర్చుకోవాలి, లేకపోతే మనం చెప్పకూడదు కొంచెం. అందుకని విద్యను అభ్యసించాలి. తర్వాత ఇప్పుడు అర్థానికి వస్తాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆత్మ అకర్త అని చెప్తున్నారు. ఆత్మ అనేటువంటిది ఏ పని చెయ్యదు, ఎవరిని సృష్టించదు. పని అంటే ఏమిటి, సృష్టి. ఆత్మ ఏదైనా సృష్టి చేస్తుందా అంటే, ఏమేమి సృష్టి చేయడానికి అవకాశం ఉన్నాయి, కర్తని సృష్టి చేయొచ్చు, కర్మని సృష్టి చేయొచ్చు, కర్త కర్మల యొక్క మధ్య సంబంధాన్ని కూడా సృష్టి చేయొచ్చు. అటువంటి మూడు సంబంధాలను, మూడింటిని ఆత్మ సృష్టి చెయ్యదు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆత్మ ఏమీ చెయ్యదు అని చెప్పడానికి అని ఈ శ్లోకం అన్నమాట, అకర్త అని చెప్తున్నారు. న కర్తృత్వం ప్రభుః సృజతి, ప్రభుః అంటే ఆత్మ, న సృజతి, ఏ దేనిని సృష్టి చెయ్యడు, దేని సృష్టికి కారణం కాదు ఆత్మ. ఆత్మ దేనిని సృష్టి చెయ్యదు అంటే ఏమిటి అర్థం, ఏ సృష్టికి ఆత్మ కారణం కాదు, ఆత్మ అకారణం. ఒక్కొక్క వస్తువు చెట్టు విత్తనాన్ని ఇస్తుంది, విత్తనం రావడానికి చెట్టు కారణం. అట్లా ఒకదాని నుంచి ఒకటి పుట్టడం అనేది, రావడం అనేది ఏదైనా చూస్తే మనం దాన్ని సృష్టించడం అంటారు, కర్త అంటాం. అలాంటిది ఏదైనా ఉందా ఆత్మలో అంటే అది లేదు ఆత్మలో. న కర్తృత్వం, చెయ్యడం అనేటువంటిది లేదు అంటే ఆత్మ కర్త కాదు, కర్తని సృష్టించదు, అది చెయ్యదు, అది దేన్ని సృష్టించదు అని అర్థం. న కర్మాణి అంటే వస్తువులు, కొన్ని వస్తువులు ఉంటాయి కదా, నేను రాసేవాడిని కర్తని, రాస్తున్నది పుస్తకం మీద రాస్తున్నాం, పుస్తకం కర్త కర్మ, అట్లా వస్తువులు అన్నమాట. కర్త కర్మ వస్తువుల్ని సృష్టి చేయడం. ఇక్కడ కర్మ అంటే పని అని కాదు, వస్తువుల్ని అని తీసుకోవచ్చు. ఏ వస్తువులని సృష్టి చెయ్యదు ఆత్మ అంటే ఆత్మ కర్తను సృష్టి చెయ్యదు, కర్మని సృష్టి చెయ్యదు. కర్త కర్మల మధ్య న కర్తృత్వం ఫల సంయోగం, కర్త కర్మలకి మధ్య వచ్చే ఫలం ఏదైనా ఉంటే ఆ సంయోగం వలన అది ఆత్మ సృష్టి చెయ్యదు అంటున్నారు. లోకస్య కర్మాణి న ప్రభు సృజతి అంటే లోకంలో ఏ మనిషికైనా సరే వాళ్లల్లో ఎటువంటి ఫలాన్ని కూడా ఉత్పత్తి చెయ్యదు. లోకస్య ఏ వ్యక్తికి కూడా ఆత్మ పుణ్య పాపాన్ని సృష్టించదు అని అర్థం. నేను కర్తని, ఒక కర్మ చేస్తున్నాను, కర్మ చేసేటప్పుడు ఒక విషయంతోనే కదా చేస్తాం మనం. ఒక ఆబ్జెక్ట్ ఉంటేనే కదా చేస్తాం, లేకపోతే కర్మ ఎలా చేస్తాం? కనుక అది చేసేటప్పుడు నాకు ఒక పుణ్య పాపం ఫలం రావడం ఉంటుంది కదా, ఆ సంయోగం వలన, కర్త కర్మ సంయోగం వలన ఆ కర్మ ఫలం ఏదన్నా వస్తుందంటే అది కూడా ఆత్మ సృష్టి చెయ్యదు అంటున్నారు. అంటే ఈ కర్మ చేసేవాడిని, కర్తని ఆత్మ సృష్టించదు. ఏదైతే చేస్తున్నాడో, ఏ వస్తువు ద్వారా అయితే చేస్తున్నాడో అది ఆత్మ సృష్టి చేయలేదు. వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధం వల్ల వచ్చే కర్మ ఫలాన్ని కూడా ఆత్మ సృష్టి చెయ్యలేదు. అంటే పుణ్య పాపాలని కూడా ఆత్మ సృష్టి చెయ్యలేదు. కర్మ ఫలం అంటే ఏమొస్తుందండి? వస్తే పుణ్యం రావాలి, లేకపోతే పాపం రావాలి. కర్మలు చేస్తే పుణ్యం పాపం ఉంటుంది కదా, అది ఎవరు సృష్టిస్తున్నారా? ఆత్మ సృష్టిస్తున్నదా అంటే ఆత్మ సృష్టించడం లేదు. మరి ఎవరండి సృష్టి చేస్తున్నారు ఇదంతా అంటే తర్వాత చెప్తున్నారు. స్వభావస్తు ప్రవర్తతే, వాటి స్వభావం వలన పనిచేస్తున్నాయి. ఆ వస్తువుల యొక్క స్వభావం వలన అవి పనిచేస్తున్నాయి. స్వభావ అంటే ఇక్కడ వాటి గుణం. ఇక్కడ స్వభావం అంటే మనం ఏం చెప్పుకోవాలంటే అవిద్య వలన, అజ్ఞానం వలన ప్రకృతి స్వభావంగా చేయడం అన్నమాట. అవిద్య లక్షణ ప్రకృతి అంటాం. దాని ప్రకృతి అండి అది, దాని స్వభావం అండి అంటుంటారు చూసారా. దాని స్వభావం ఇది గట్టిగా ఎందుకు ఉందంటే దాని స్వభావం ఇనుము గట్టిగా ఉండును, రబ్బర్ ఎట్లా ఉంటుంది మెత్తగా ఉండును, ఎందుకండి అన్నారు. దాని ప్రకృతి అండి, దాని స్వభావం అండి అంటాం కదా. అదేవిధంగా ఈ కర్మలు చెయ్యడం, కర్మ ఫలాన్ని అనుభవించడం, ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం చూసారా, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వభావం చేస్తున్నారు, కానీ ఆత్మ చెయ్యించడం లేదు ఎవరి చేత. మాయా అవిద్య ప్రకృతి వలన, అజ్ఞానం వలన జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఈ పనులన్నీ కూడా అజ్ఞానం వలన జరుగుతున్నాయి. మనమేమనుకుంటామంటే ఆయన చేయిస్తున్నాడు, మనం చేస్తున్నాము, ఆయన ఆడిస్తున్నాడు మనల్ని, మనం ఆడుతున్నాం అంటాం. ఆయన ఆడించడం లేదు, ఆయన చేయించడము లేదు. ఆయనే పుణ్యం అంతా, పుణ్య పనులన్నిటికీ కారణము. మనం చేసిన చెడు పనులకు కూడా ఆయనే కారణం. అసలు ఆయన ఎక్కడున్నాడు, ఆయన కారణం ఏమిటి, నువ్వు చూసావా అంటే చూడలేదుగా, మరి చెప్తున్నావే అన్నారు. అదే అజ్ఞానం. స్వభావం అంటే ఏమిటి? నా స్వభావం వల్ల నేను ప్రవర్తిస్తున్నాను, కానీ ఎవరి వల్ల నేను ప్రవర్తించడం లేదు. ఈ స్వభావం ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం వలన నేను ఇతర వస్తువులతో ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నాను. దానివల్ల వచ్చే సుఖ దుఃఖం, పుణ్య పాపాల రూపంలో వచ్చే సుఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, కానీ ఆత్మ ప్రభు ఏమీ చేయడం లేదు. మరి ఏం చేస్తాడు ఆయన అన్నాడు? ఏం చెయ్యడం లేదు. మళ్ళీ ఏం చేస్తాడని అడుగుతావేంటి? ఏం చెయ్యరు. అదెట్లాగండి అన్నాడు. అదెట్లాగండి అంటే ఉదాహరణకి చెప్తే, ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది పైన, ఎలక్ట్రిసిటీ తిప్పుతున్నదా ఫ్యాన్ని? ఫ్యాన్ తిరుగుతున్నదా? ఎలక్ట్రిసిటీ తిప్పదు ఫ్యాన్ని. ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ని తిప్పితే బల్బును కూడా తిప్పాలి కదా. ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ తిప్పితే బల్బు కూడా తిప్పాలి కదండి అన్నాడు. ఎలక్ట్రిసిటీ లైట్ని వెలిగిస్తే ఫ్యాన్ని కూడా లైట్ వెలిగించాలి కదా, లైట్గా వెలిగించాలి కదా ఎలక్ట్రిసిటీ అంటే. ఫ్యాను తిరుగుతున్నది అంటే ఫ్యాన్ వల్ల ఫ్యాన్ తిరుగుతున్నది. మరి ఎలక్ట్రిసిటీ ఏం చేస్తున్నది అంటే ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ అనుగ్రహిస్తున్నది అంతే. ఊరికి అనుగ్రహిస్తున్నదమ్మా, ఫ్యాన్ తిరుగమ్మా నువ్వు ఇప్పుడు అన్నదు ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ సమక్షంలో, విద్యుత్ సమక్షంలో ఫ్యాన్ తిరుగుతుంది, విద్యుత్ సమక్షంలో లైట్ వెలుగుతుంది. ఏమిటి లాజిక్ అంటే, ఎలక్ట్రిసిటీ లైట్ ఎలక్ట్రిసిటీ వల్ల అయితే ఫ్యాన్లో కూడా లైట్ ఉండాలి కదండి. తిరగడం అనేది ఎలక్ట్రిసిటీది అయితే లైట్ కూడా తిరగాలి కదా. లైట్ తిరగడం లేదు, ఫ్యాన్ వెలగడం లేదు కనుక లాజిక్ లైట్ తిరగడం లేదు, ఫ్యాన్ వెలగడం లేదు కనుక ఆ తిరగడం వెలగడం అనేది ఎలక్ట్రిసిటీది కాదు. వెలగడం అనేది బల్బు లక్షణం, తిరగడం అనేది ఫ్యాన్ లక్షణం. ఎలక్ట్రిసిటీ వెలిగించేటట్టుగా చేస్తున్నది, ఫ్యాన్ను తిరిగేటట్టుగా చేస్తున్నదే, కానీ నిజంగా అది చేయడం అంటే ఇక్కడ దాని యొక్క సమక్షంలో అది జరుగుతుంది అంతేకాని ఎలక్ట్రిసిటీ ఏమి చెయ్యదు పాపం. ఇది ఫ్యాను నేను తిప్పుతున్నానని అనుకుంటుందా ఎలక్ట్రిసిటీ? కాదు కదా. ఇంకొక ఉదాహరణ ఏమిటంటే సూర్యభగవానుడు ఉన్నాడు. మనం చూస్తున్నాం దేశంలో ఇప్పుడు రకరకాలైన టెర్రరిస్టులు చూస్తున్నాం కదా. పొద్దున్నేస్తే ఎక్కడ పట్టినా బాంబులు, మావోయిస్టులు, టెర్రరిస్టులు, ఎల్టీటి రకరకాలు, ఒకళ్ళ ఇద్దర మార్క్సిస్టులు, మావోయిస్టులు, టెర్రరిస్టులు, అంత ఇస్తే ఇన్ని అక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. కొంతమంది మహాత్ములు ఉన్నారు, ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. కొంతమంది ఎంతో మందిని చంపుతున్నాడు ఒకడు, కొంతమంది ఎంతో మందిని రక్షిస్తున్నారు. ఈ చంపేవాడు నేరస్తుడు, క్రూరమైన పనులు చేస్తున్నాడు, చెడ్డ పనులు చేస్తున్నాడు, హాని చేస్తున్నాడు. ఈ మహాత్ముడు మంచి చేస్తున్నాడు, క్షేమాన్ని కలిగిస్తున్నాడు అందరికీ, గొప్ప మహా వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా ఈ మంచి పనులు, ఈ చెడ్డ పనులు చీకట్లో చేస్తున్నారా, వెలుతురులో చేస్తున్నారా అన్నారు. సూర్యకాంతిలోనే చేస్తున్నారు, సూర్యప్రకాశం వల్లనే, సూర్యుడి యొక్క వెలుగులోనే చేస్తున్నారు. ఈ నేరస్తుడు చేసే చెడ్డ పనులైనా, మహాత్ముడు చేసే మంచి పనులైనా కూడా ఆ సూర్యప్రకాశంలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు సూర్యుడికి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఈయనకొచ్చే పుణ్యం, ఆయనకొచ్చే పాపం, దానివల్ల ఆయనకేమన్నా సంబంధం ఉందా? వాళ్ళ పనుల వల్ల ఆయనకేమన్నా సంబంధం ఉందా? మళ్ళీ ఆయన లేకపోతే వీళ్ళు చెయ్యలేరు, సూర్యప్రకాశం లేకుండా చెయ్యలేరు. ఏదో ఒక ప్రకాశం ఉండాలి కదా, ఆ ప్రకాశానికి ఏం సంబంధం లేదు. అదేవిధంగా ఆత్మని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ దేని యొక్క పుట్టుకకు కారణం కాదు, దేని ఏ వస్తువుకి పుట్టుకకి కారణం కాదు, ఏ పనులకి కారణం కాదు. ఆ పుట్టినటువంటివి చేసే కర్మల వలన వచ్చే పుణ్యపాపాలకి కూడా ఆత్మ కారణం కాదు. స్వభావస్తు ప్రవర్తతే, వాళ్ళ స్వభావం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు అని అర్థం దీనికి. ఆత్మ అకర్త అని తెలిసింది. తర్వాత శ్లోకంలో ఆత్మ అభోక్త అని చెప్పబోతున్నారు. 15వ శ్లోకం చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చూశాం ఈ గ్రామర్ రూల్స్. ఇవన్నీ ఎందుకండి అంటే ప్రతి భాషకి ఉంటాయి రూల్స్, ఇక్కడే కాదు సంస్కృతంలోనే కాదు, అన్ని భాషల్లో కొన్ని నియమాలు ఉంటాయి. ఇంగ్లీష్లో పియూటి పుట్ అంటాం, బియూటి బుట్ అనొచ్చు కదా, బట్ అని ఎందుకనాలి? బియూటి బుట్టు కావాల్సింది, బట్టు ఎందుకు అవుతున్నది అంటే అంతే, అక్కడ నియమం అది, అలాగే ఉంటుంది. ఇక్కడ అంతే గ్రామర్లో, ఈ వ్యాకరణంలో. ఈ చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇప్పుడు మనం చదివేవి. 15వ శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం
తేన ముష్యంతి జంతవః.
విభుః కశ్చిత్ పాపం న ఆదత్తే. విభుః అంటే ఆత్మ. ఇక్కడ విభుః అంటే ఆత్మ. మామూలుగా ప్రాథమికంగా వినే వాళ్ళకి ఇక్కడ విభుః అంటే ఆత్మని, ప్రభువు అంటే ఆత్మని చెప్తాం. కొంతకాలం బాగా విన్న తర్వాత, వీళ్ళకి కొంత అర్థం అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఏం చెప్తామండి, ఉత్తమ అధికారులకి విభుః, ప్రభువు, ఆత్మ అంటే జ్ఞాని అని చెప్తాం. విభుః అంటే జ్ఞాని, ప్రభువు అన్నా జ్ఞాని. ఏమండి ఇందాక ఆత్మ అని చెప్పారు, ఇప్పుడేమో జ్ఞాని అంటున్నారు. ఏదో ఒకటి చెప్పండి అంటే రెండూ చెప్తాం. ఎందుకనంటే ఆత్మే జ్ఞాని, జ్ఞానియే ఆత్మ. జ్ఞాని తనను ఎప్పుడు ఆత్మ కంటే వేరుగా తలచుడు. జ్ఞాని తనను ఆత్మగానే తలుస్తుంటాడు కానీ ఎప్పుడు తనను వేరుగా తలచడు. కనుక ఆత్మ దేనిని పుట్టించదు అంటే జ్ఞాని తాను ఆత్మనని తెలుసు, ఆత్మనైన నేను దేనిని పుట్టించను, ఆత్మనైన నేను దేనిని చేయించను, దేని కర్మ పుణ్యపాపాలకి కారణం కాదు నేను అని జ్ఞానికి తెలుసు. అది విషయం. కనుక ఆత్మ అన్నా జ్ఞాని అన్నా ఒకటే. మనం జ్ఞాని అని ఒక వ్యక్తిని చూస్తాం, కానీ ఆ వ్యక్తి జ్ఞాని ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, తాను ఆత్మనని, తాను దేనిని సృష్టి చెయ్యనని, ఏ వస్తువుల సృష్టికి నేను కారణం కాదని, ఆ కర్తాకర్మలకి వాడు చేసే పనులకి, పుణ్యపాపాలకి కూడా ఆత్మనైన నేను కారణం కాదని ఆ జ్ఞానికి తెలుసు. కనుక విభుః, ప్రభుః అంటే జ్ఞాని, ఆత్మ. అది కొంచెం కష్టం ఆలోచించడం. ఆలోచించాలి, ఆ ఆత్మని నేనే, ఆ ప్రభువు విభువు అనైన ఆత్మ నేనే అని తెలుసుకోవాలి ఒక రోజుకి. లేకపోతే కథలాగా వింటూ ఉంటాం, పోతూ ఉంటాం. రామాయణంలో లాగా ఇది ఒక కథ, భగవద్గీత కథ అవుతుంది. సరే కథలాగే వింటావు, అది నీ ఆత్మ సాక్షాత్కారానికి, ఆత్మ దర్శనానికి, ఆత్మ జ్ఞానానికి నువ్వు దాన్ని మలుచుకుంటావు. అది నీ ఇష్టం, నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, విభుః ఆత్మ పాపం న ఆదత్తే. పాపమును తీసుకోదు. ఇందాక ఏమిటంటే ఏమి చెయ్యదు అన్నారు ఆత్మని. ఆత్మ ఏమి చెయ్యదు, దేనిని పుట్టించదు అన్నారు. ఏమి చెయ్యదు, ఏమి చెయ్యదు. కనుక చెయ్యనప్పుడు ఫలం వస్తుందా ఆత్మకి? చేసేవాడికే కదా ఫలం వస్తుంది, చెయ్యని వాడికి ఏం ఫలం వస్తుంది? ఎవరైతే చేస్తాడో వాడికే కదా ఫలం వస్తుందండి, కర్తకే కదా ఫలం వస్తుంది. ఫలాన్ని భోక్త అంటే అనుభవించేవాడు అవుతాడు. చేసేవాడికి కర్మ ఫలం వస్తే ఫలాన్ని ఆరగించాలా లేదా? కర్మ ఫలాన్ని ఆరగించాలి కదా. పుణ్యఫలం అయితే సుఖం, పాపఫలమైతే దుఃఖాన్ని ఆరగించాలి కదా. ఆరగించడం అంటే అనుభవించాలి కదా. ఇందాక శ్లోకంలో ఏం చెప్పాం, ఆత్మ ఏమి చెయ్యదన్నాం. ఏమి చెయ్యనప్పుడు పుణ్యము లేదు, పాపము లేదు. పుణ్య పాపం లేదు కనుక సుఖ దుఃఖ ఫలం అనేది అనుభవించడం అనేది కూడా లేదు ఆత్మకి. అవునా? దానికి దీనికి సరిపోయింది కదా. చేసేవాడే కదా అనుభవించాలి, చెయ్యని వాడు అనుభవించడు కదా. ఆత్మ చెయ్యలేదు కదా ఏమి, పుణ్యపాపాలు లేవు కదా. పుణ్యపాపాలు లేకపోవడం వల్ల సుఖదుఖాలు లేవు కదా, సుఖదుఖ అనుభవం లేదు కదా. అప్పుడు ఆత్మ భోక్తావా అభోక్తానా? అభోక్త. ఇందాక ఆత్మ విభుః, ప్రభు అంటే నేనని చెప్పానా? జ్ఞాని అనుకుంటున్నాడు, జ్ఞాని అనుకోండి. నేను అంటే జ్ఞాని, ఆత్మ నేను అని తెలుసుకున్న జ్ఞాని భోక్త కాదు, అభోక్తని అని తెలుసుకుంటాడు. నేనేమీ అనుభవించడం లేదు, ఏమీ అనుభవించడం లేదు. ఏమండి మరి అనుభవించకపోతే ఆత్మనైతే నేను అనుభవించకపోతే, మరి కష్టాలన్నీ వస్తున్నాయి కదా, అనుభవిస్తున్నాను కదా నేను, ఆ కష్టాలన్నీ పోవడం కోసం ప్రాయశ్చిత్త కర్మలు చేస్తున్నాను, నోములు చేస్తున్నాను, వ్రతాలు చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను కదా, మరి ఈ దుఃఖం పోవడానికే కదా నేను అవన్నీ చేస్తున్నాను, ప్రార్థనలన్నీ చేస్తున్నాను, నాకు శాంతి కోసమే కదా చేస్తున్నాను. మరి మీరేమో పుణ్యము లేదన్నారు, పాపము లేదన్నారు, అనుభవించడము లేదంటున్నారు. నేనేమో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు అనుభవిస్తూనే ఉన్నాను. ఎలాగండి ఇలా చెప్తే అంటే, కృష్ణ పరమాత్మ అంటున్నాడు, నువ్వు చెయ్యడం, నువ్వు చేస్తున్నాను అని అనుకోవడం, ఆ చేయడం వలన వచ్చే ఫలం వస్తున్నది అనుకోవడం, ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాను అనుకోవడం, అది పాప ఫలం వచ్చినప్పుడు పుణ్యకర్మలు చేస్తున్నాను ఈ పాపం పోవడాన్ని అనుకోవడం, ఇదంతా ఎందువలన వచ్చిందో తెలుసా నాయన, అజ్ఞానం వలన వచ్చింది అంటున్నారు. అజ్ఞానేన జ్ఞానం ఆవృతం, నీ జ్ఞానం అజ్ఞానేన ఆవృతం, అజ్ఞానం వలన ఆవరింపబడింది అంటున్నారు. ఈ ఆత్మ ఎవరి యొక్క పుణ్య పాపాలను కూడా తీసుకోదు కనుక, కశ్యచిత్ అంటే ఎవరి పుణ్యపాపాలను తీసుకోదు, ఎవరి పుణ్యపాపాలను తీసుకోదంటే ఇసలు ఈ పుణ్యపాపం దేనికి, ఎవరికి అండి అన్నారు. ఎవరికి అంటే ఎవరికి లేవు, అసలు ఉన్నాయి అని అనుకోవటం నీ భ్రమ అన్నారు. అజ్ఞానేన, అజ్ఞానం వలన, ఆత్మ అజ్ఞానము వలన, అజ్ఞానేన ఆత్మ అజ్ఞానము వలన జ్ఞానం అంటే ఈ వివేకము, ఏ వివేకము, నేను ఆత్మని, నేను దేనికి కారణం కాదు, కారణం కాదు కనుక ఏనికి ఫల సంయోగానికి కారణం కాను కనుక నేను భోక్తని కాదు, నేను చేస్తే కదండి నేను భోక్తని కావాలి నిజంగా, నేను చెయ్యను లేదు, నేను అనుభవించడం లేదు, కానీ నేనేమనుకుంటున్నాను ఇప్పుడు చేస్తున్నాను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాను కదా. కృష్ణ అంటారు, నీ అది అజ్ఞానం, అది నీకు జ్ఞానం లేకపోవడం వల్ల అట్లా అనుకుంటున్నావు. గీతా క్లాసుకి వెళ్ళక అనుకుంటున్నావు, గీతా క్లాసుకి వెళ్ళి కూడా అనుకుంటున్నావు, ఎందుకంటే జ్ఞానం రావాలి. వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఆ స్వామిని అమ్మ కోసం క్లాసులు కూర్చొని వింటున్నావే, కానీ నిజంగా ఆ విషయాన్ని గ్రహించాలని ప్రయత్నం చేస్తున్నావా? అక్కడికి పోయి కూడా నీ అహంకారాన్ని బాగా మెరుగులు పెట్టుకుంటూ ఉంటాం. మన అహంకారాన్ని, శరీర భావం, శరీర అభిమానం, మన అభిమానం, నేను ఫలానా అనే అహంకారంతోనే పోతున్నావు కదా. నీ అహంకారాన్ని చెప్పుల దగ్గర విప్పిరారా అంటే విప్పకుండా తీసుకొని వెళ్తున్నావు కదా క్లాసుకి, అందుకని అది ఎక్కడం లేదు లోపలికి అంటున్నారు. అజ్ఞానేన ఆవృతం, డిస్క్రిమినేషన్ అంటారు. వివేకం, జ్ఞానం అంటే ఇక్కడ వివేకం. ఏ వివేకం, ఈ శరీరం వేరు, మనస్సు వేరు, నేను ఆత్మను, ఇది అహంకారం, ఇది ఒక పరికరం, దీన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. నేను కారులో కూర్చుంటే కారు అయిపోతానా, కారులో కూర్చొని నేను కారు 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 అంటే వాడికి పైత్యమా కాదా, పైత్యం అంటావా అనవా? పట్టుచీర కట్టుకుంటే నేను పట్టుచీరని అయిపోతానా, పట్టుచీర తొడుక్కున్నాను నేను, ఈ శరీరాన్ని కాపాడుకోవడం కోసం పట్టుచీరే కట్టుకున్నాను, ఏదో చీర కట్టుకున్నాను, వస్త్రం వేసుకున్నాను, వస్త్రం తొడుక్కున్నంత మాత్రాన వస్త్రం నేను అయిపోతానండి. ఒకవేళ వ్యక్తి ఎవరన్నా వచ్చి నేనే ఇచ్చు ఈ చీరు నేను అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? పిచ్చివాడా, పిచ్చివాడా మనం ఫస్ట్ వాడిని అక్కడికి తీసుకుపోతాం, ఎక్కడికి, కీలపాక హాస్పిటల్కి, ఎందుకని, ఎందుకు తీసుకెళ్తాం? వాడికి చెప్తాం, నువ్వు ఈ శరీర రక్షణ కోసం ఇది వేసుకున్నావు, కానీ ఆ సంగతి మర్చిపోయినావు, ఆ కట్టుకున్నది నువ్వు అనుకుంటున్నావు, ఇది వదిలిపెడతావు, మళ్ళీ ఇంకొకటి వేసుకుంటావు, రోజు జీవితాంతం ఒకటే వేసుకుంటున్నావా? లేదు కదా. ఈ చీరే నేనైతే జీవితాంతం చీర నేను అవ్వాలిగా, చీర జీవితాంతం కట్టుకుంటున్నామా? లేదు కదా. మళ్ళీ ఇంకో చీర కట్టుకోవడానికి మరింకో వస్త్రం వేసుకుంటున్నాం కదా, అంటే ఏమిటి అర్థం? అది నేను కాదు. అదేవిధంగా ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తొడుక్కున్నాను, ఆత్మనైన నేను వ్యక్తం కావడం కోసం ఈ శరీరంలో వ్యక్తమవుతున్నాను. మనస్సుని ఉపయోగించుకొని ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచం మొత్తాన్ని ఆత్మనైన నేను అంటకుండా ఇందులో ఉన్నాను అని గ్రహించక ఈ జ్ఞానం లేక ఈ జ్ఞానం ఏమైపోయిందండి అన్నారు. అక్కడ పొగ వస్తుంది చూడండి, ఆ పొగ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వెనకాలన్న చెట్టు కనపడదు, దట్టమైన పొగ వస్తున్నది. దట్టమైన పొగ వచ్చినప్పుడు ఏమవుతుంది, దాని వెనకాల ఉన్న పదార్థం వస్తువు కనపడదు. అదేవిధంగా ఈ ఆత్మ అనేటువంటి ఇది అజ్ఞానం అనే పొగ చేత కప్పబడింది. అజ్ఞానం కప్పబడడం వలన కప్పబడిందని కూడా తెలియదు మనకు, అసలు కప్పబడిందని కూడా తెలియదు. ఆ అజ్ఞానం చేత కప్పబడినది అని మనకెవరు చెప్పాలి, కృష్ణుడు చెప్పాలి. అందుకే అవతారం తీసుకున్నాడు. భగవంతుడు సాక్షాత్తుగా వచ్చి మనదెల్లో అజ్ఞానం ఉన్నదని చెప్తే కానీ మనం నమ్మం. లోకల్గా ఎవరైనా చెప్తే స్వామి అమ్మ అని చెప్తే నమ్ముతామా ఏంటి, ఎవరు నమ్మం. భగవంతుడు చెప్తేనే నమ్మడల్ల అప్పుడప్పుడు, లోకల్గా ఎవరైనా చెప్తే నమ్ముతామా. అందరిలో కూడా అజ్ఞానం ఉన్నది. వాళ్ళ వాళ్ళ అజ్ఞానం చేత వారి యొక్క జ్ఞానం ఆత్మ కప్పబడింది. నేను అహం ఆత్మ అనే జ్ఞానం కప్పబడి కప్పబడడం వల్ల ఏమైంది, ఇంట్లో హాల్ ఉందండి, ఇక్కడ చీకటిగా ఉంది, రాగానే చీకటిగా ఉంది, చీకటిగా ఉండగా లోపలికి వచ్చారు. లోపలికి వస్తే ఎక్కడ ఏ వస్తువు ఉందో మీకు తెలియదు, ఏం చేస్తారు, తట్టుకుంటూ పెడతారు, పడతారు. పడ్డప్పుడు ఏమవుతుందంటే తలకాయ బొప్పి కొడుతుంది, అయ్యో నేడుస్తాం కాసేపు, లేచి మళ్ళీ 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 వెతుక్కుంటూ వెళ్తాం. ఎంతసేపు వెతుకుతారు, ఎంతసేపు ఎన్ని చేసినా కూడా మీకు ఏమున్నది ఏమిటి తెలియదు. అక్కడ ఏమిటంటే కొంచెం పళ్ళం ఉంటుంది, ఆ పళ్ళం దగ్గర మళ్ళీ కాలు పెట్టగానే మళ్ళీ అక్కడ పడతారు. అక్కడ ఏదో చూరు ఉంటుంది, అది గుచ్చుకుంటుంది, లేకపోతే ఏదైనా ఇంకోటి ఉంటుంది తగులుతుంది. అంటే చీకటిలో నడిస్తే మనిషికి ఎంత కష్టం, చీకటిలో ఎందుకండి, కాస్త కళ్ళు మూసుకొని నడవండి పది అడుగులు, కళ్ళు మూసుకొని ఇక్కడి నుంచి పది అడుగులు నడవయ్యా అంటే అమ్మో ఉంటుంది. అంటే మనిషికి అజ్ఞానం అనే చీకటి ఉండడం వలన ఎట్లాగైతే చీకటిలో ఉన్నప్పుడు కష్టం అనుభవిస్తున్నామో, అజ్ఞానం అనే చీకటి వలన నేను పుణ్యవాను పాపవాను, నాకు కష్టం ఉంది, బాధలు పడుతున్నాను, మరణం ఉన్నది, వ్యాధి వస్తున్నది, ముసలితనం వస్తున్నది, ఆ నొప్పి ఉన్నది, ఈ నొప్పి ఉన్నది, తలనొప్పులు చాలా ఉన్నాయి, కుటుంబం పెరిగే కొద్దీ ఇంకా ఇంకా తలనొప్పులు, అంతకుముందు అబ్బాయి సమస్య అమ్మాయి సమస్య, ఇప్పుడు కోడలు వచ్చిన తర్వాత ఇంకో సమస్య ఎక్కువ, శాలసీ పెరిగిందని అర్థం, కోడలు కొడుకు ఇంకా సమస్యలు ఎక్కువైనాయి అని అర్థం. అప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకా సమస్యలు ఎక్కువ అనమాట. నాకు సమస్యలు పెరుగుతున్నాయే కానీ పెరగడం లేదే, ఇవన్నీ ఏమిటయ్యా అంటే అసలు సమస్యలు లేవు, పెరగడం లేదు. ఈ సమస్య ఉన్నదనుకుంటున్నాడు విచారా, వాడికి అజ్ఞానం వలన అలా అనుకుంటున్నాడు. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, జ్ఞానం అజ్ఞానేన ఆవృతం. అయితే ఏమిటండి అన్నారు, తేన ముఖ్యంతి జంతవహ. ఈ పుట్టిన వాళ్ళందరూ ఉన్నారు చూసారా, జంతవహ అంటే మనందరినీ జంతువులు అన్నాడు కృష్ణ పరమాత్మ. జాయతే ఇది జంతు, పునః పునః జాయతే, మళ్ళీ మళ్ళీ పుడుతుంటాడు కదా. అందుకని ఈ పుడుతున్నాను పుడుతున్నాను అనుకునేవాడే జాయతే ఇది జంతు అన్నాడు. ఆ జంతువు నేను పుట్టాను పుట్టాను అనుకోవడం వలన మోహాన్ని పొందుతున్నాడు. ముఖ్యంతే జంతవహ ముఖ్యంతి, ఏ విధంగా మోహింపబడుతున్నారు, నేను చేస్తున్నాను, నేను పిల్లల్ని పెద్ద చేస్తున్నాను, నేను పిల్లల్ని పెంచుతున్నాను, సరిగా పెంచలేదు, ఇది ఒకటి నేను సరిగా పెంచలేదు, ఇదంతా అజ్ఞానం వలన వచ్చే సంభాషణ. మన మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటాం, ఎవరికి చెప్పకపోయినా కూడా చెప్తే బాగుండదని మన మనసులోనే అనుకుంటాం, నేను ఎక్కడో ఏదో పొరపాటు చేశా, నేను ఎక్కడో ఎప్పుడో ఏదో పాపం చేశా, లేకపోతే నాకెందుకు ఇటువంటి బాధ రావాలి. ఇది మోహం అంటే, ముహ్యంతి అంటే అర్థం ఇది. ఒకరోజా రెండు రోజుల వారాల తరబడి నెలల తరబడి జీవితాంతం ఇలా బాధిస్తూనే ఉంటుంది మనకి ఈ ఆలోచన. ఏదో విధంగా మనిషి ముహ్యంతి జంతవః, వీళ్ళందరూ కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. వారి యొక్క మనస్సు అజ్ఞానం చేత కప్పబడి ఉన్నది. జ్ఞానంతో ఉండవలసిన మనస్సు అజ్ఞానం చేత కప్పబడింది. అజ్ఞానం అనే పొగ దట్టంగా అలుముకున్నది. అందుకని అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు, అజ్ఞానాన్ని పొగతో పోలుస్తారు. అజ్ఞానం పోవాలి, అది పోనంత వరకు మనకు దుఃఖం పోదు. మన దుఃఖానికి ఎవరు కారణం? మన దుఃఖానికి ఎవరు కారణం అంటే అటు ఇటు చూస్తుంటాం, ఫలానా వాళ్ళే కారణం అని చెప్పి మనసు బయటికి చెప్పకపోయినా కూడా మనస్సులో ఉంటుంది, ఆ వ్యక్తి వల్లనే నాకు ఇంత దుఃఖం వచ్చింది. అందులో ఒక ఆనందం, ఆ వ్యక్తిని గురించి అట్లా అనుకోవడం, ఆ వ్యక్తి వల్లే వచ్చిందంటే మనస్సుకి యూస్ఫుల్నెస్, మనస్సు ఒకటి చూసారా? ఇది బాగా అవతల వాళ్ళని నిందించడం, తనను తాను మీద జాలిపడటం, తనను తాను ఉన్నతంగా అనుకోవడం, తన మీద తాను జాలిపడుతూ తాను చేసింది సరి అయినదనుకుంటూ అవతల వాళ్ళు సరిగా చెయ్యరని, అవతల వాళ్ళకి ఏమి తెలియదని, అవతల వాళ్ళంతా మూర్ఖులని అనుకునేది ఇది మూర్ఖురాలు. ఈ మనస్సు తాను మూర్ఖురాలని చెప్పి అనుకోదు కదా మనస్సు, అనుకుంటే ఎవరిని మూర్ఖులని చెప్పి అనదు. ఆయన ఈ మనస్సు ఏం చేస్తుంది? తానే గొప్ప అనుకుంటుంది. దేనివలన? ఒకటే కారణం, అజ్ఞానం. ఈ సంసార భవరోగానికి కారణం చెప్తున్నారు. అసలు ఎందుకు ముఖ్యమని చెప్పారు ఈ శ్లోకం తెలుసా? బ్యాక్టీరియా ఉంటే డాక్టర్ గారు ఏం చేస్తారు? లోపల బ్యాక్టీరియా ఎక్కువగా ఉందండి, ఈ వైరస్ ఫీవర్ ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటుంటారు చూసారా, డాక్టర్ గారు ఏం చేస్తారు? యాంటీబయోటిక్స్ ఇస్తారు. ఆ యాంటీబయోటిక్స్ వేస్తే ఇంత బ్యాక్టీరియాని చంపేస్తాయి. అదేవిధంగా మన అజ్ఞానమే మన బ్యాక్టీరియా. ఎప్పుడైతే అజ్ఞానం అనే బ్యాక్టీరియా ఉన్నదో ఇమ్యూనిటీ పోయింది, స్ట్రెంగ్త్ లేదు. ఎవరన్నా ఏదైనా అనగానే ఏడుస్తాం, ఇమ్యూనిటీ లేదు. ఏదన్నా కాస్త కొంచెం మనం అనుకున్న దానికంటే ఇట్లా వ్యతిరేకంగా జరిగితే ఫ్లాట్ అయిపోతాం. కారణం ఏంటి? మెంటల్ ఇమ్యూనిటీ లేదు. ఎందుకు మెంటల్ ఇమ్యూనిటీ లేదు? అజ్ఞానం అనే బ్యాక్టీరియా పట్టుకుంది. కనుక ఏం చేయాలి? యాంటీబయాటిక్స్ వేయాలి. ఇప్పుడు జ్ఞానం అనే యాంటీబయాటిక్స్ వేయాలి. సంసార భవ రోగ నిర్ణయం చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఆ ఒక్క సెంటెన్స్ చాలు మొత్తం భగవద్గీతకి. సంసారం ఎక్కడ ఉన్నదయ్యా అంటే అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. అది తెలియక మనిషి ఎంత మిడిసిపాటు, ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎన్ని రకాలుగా జనాన్ని మోసం చేయాలని చూస్తాడు. తాను మోసం చేసుకుంటున్నాడు అజ్ఞానంలో ఉండి, అండి అవతల వాడిని మోసం చేస్తూ ఉంటాడు తెలియకుండా. ముహ్యంతి జంతవః, జ్ఞానం అజ్ఞానేన ఆవృతం. అందువల్లనే నేను కర్తని, నేను భోక్తని, నేను పుణ్యవా, నేను పాపవా, నాకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలని చెప్పి ఆలోచన వచ్చింది అంటేనే గందరగోళం మనకు, కన్ఫ్యూషన్ అనమాట. ఏం సృష్టించావయ్యా అంటే ఇద్దరు పిల్లల్ని కన్నానండి, కన్ఫ్యూషన్ సృష్టించానన్నాడు. కన్ఫ్యూషను కన్ఫ్యూషను, పెళ్ళయిందా కన్ఫ్యూషన్, పిల్లలు పుట్టారా కన్ఫ్యూషన్, ఫ్యామిలీ సెటప్ అయిందా కన్ఫ్యూషన్, ఫుల్ కన్ఫ్యూషను కన్ఫ్యూషన్. ఎందుకు కన్ఫ్యూషన్ మనిషికి అంటే అజ్ఞానం దట్టంగా పట్టుకొని ఉన్నది జన్మ జన్మలుగా. మరి నీకు అజ్ఞానం ఉందిరా పోగొట్టుకోరా అంటే నాకా అజ్ఞానమా? ఐఎమ్ సో ఇంటెలిజెంట్ అంటాడు. దేంట్లో ఇంటెలిజెంట్? నువ్వు కెమిస్ట్రీ నాలెడ్జ్లో ఇంటెలిజెంట్, ఫిజిక్స్ నాలెడ్జ్ ఇంటెలిజెంట్, కానీ నీ గురించి నువ్వు ఇంటెలిజెంట్ కాదు, నీ గురించి నువ్వు ఇంటెలిజెంట్లీ కాదు. కనుక ఎంత చేసినా, ఎంత చూసినా, ఎంత సంపాదించినా, ఎంత పొగడ్తలు పొందినా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా, నీ అజ్ఞానం పోనంత వరకు నీకు శాంతి లేదు, భద్రత లేదు, ఆనందం లేదు. ఇది అన్నా కూడా ఎవరండి నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? వాడికి వాడికి అనుభవానికి వస్తే తప్ప, ఆ కష్టం వస్తేనే ఆ వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వచ్చినప్పుడే ఆ జిజ్ఞాస పెరుగుతుంది. జిజ్ఞాస పెరిగినప్పుడే జ్ఞానానికి వస్తాడు. అందుకని ఏమంటాం, అనుభవించు, ఎంతకాలం అనుభవించాలో అనుభవించు, నీవు వచ్చినప్పుడే రా, తొందర ఏముంది. భగవద్గీత జరుగుతున్నది, జరుగుతుందని తెలుసు, అందరు వస్తున్నారు ఆ క్లాస్కి. వచ్చే స్టూడెంట్సే రావడంలా, కొత్త వాళ్ళ సంగతి అటు ఉంచండి. 40 మంది క్లాసుకు వచ్చేవాళ్ళు ఉంటే 20 మంది ఆబ్సెంట్ ఉంటారండి ఎప్పుడు. 30 మంది వస్తే 15 మంది ఆబ్సెంటీస్ ఉంటారు. ఎందుకని అంటే ఇంకా పట్టలే శాస్త్రం మీద జిజ్ఞాస, ఇంకా కలగలే తీవ్రంగా, అంత తేలికగా వచ్చేది కాదు. క్యాజువల్గా చదివేవాళ్ళే ఎక్కువ ఉంటారు చాలా సంవత్సరాలు. ఇది బాగా సీరియస్గా చదవాలనేటప్పటికీ వాళ్ళకి వయసు అయిపోతుంది. సీరియస్గా చదువుతా అనుకుంటే సీరియస్గా రాలేకపోతున్నాను క్లాస్కి. సీరియస్గా చదవగలిగిన వయసులోనేమో రాకుండా సీరియస్నెస్ లేదు. నువ్వు సీరియస్ అయిపోయేటప్పటికీ బాడీ సీరియస్. ఇదండి కథ జరుగుతున్నది లోకల్లో, చూస్తున్నాం కదా. చాలా చాలా కష్టం. ఈ చదివేటప్పుడు కూడా మనసు అటు ఇటు అటు వాటికి వీటికి పోతూ ఉంటుంది. దాని మీదనే నిలపదు మనసు, నిలవనివ్వదు. అది మనుష్యాణం సహస్రేషు అన్నారు. ఇంతవరకు సంసార రోగాన్ని గురించి కనుక్కున్నాం, డయాగ్నోసిస్ అయిపోయింది, ఇప్పుడు మందు ఇవ్వాలి. ట్రీట్మెంట్ స్టార్టింగ్ అన్నారు. ఎక్కడి నుంచి అన్నారు? 16వ శ్లోకం నుంచి ట్రీట్మెంట్. ఈ భవరోగానికి ట్రీట్మెంట్. ఇప్పుడు దయానంద స్వామిజీ అన్నట్లు, ప్రాబ్లం ఎక్కడుందిరా అన్నారు. నీకు నువ్వే ప్రాబ్లం. ప్రాబ్లం బయట లేదు, నీకు నువ్వే ప్రాబ్లం. అదెట్లాగండి అన్నారు. ఉదాహరణకి శాస్త్రం చెప్తుంది, రాత్రి నిద్రపోయినావు, నిద్రలో కలొచ్చింది, కలలో పెద్ద ఏనుగు చూసావు, ఏనుగు నీ వెంబడి పడింది, నువ్వు పరిగెడుతున్నావు, భయపడి కెవ్వుని లేచి అరిచావు. ఇప్పుడు ఆ కలను ఎవరన్నీ సృష్టించింది? కలలో ఏనుగులు చూసింది ఎవరు? నువ్వే. సృష్టించింది నువ్వే, అరిచింది నువ్వే, సృష్టించింది నువ్వే, పరిగెడుతున్నది నువ్వే, కింద పడింది నువ్వే, నిద్ర లేచింది నువ్వే. జాగ్రత్త ప్రపంచంలో కూడా అంతే. ఈ జగత్తునంతా నేనే మానసికంగా సృష్టిని చేసి అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పి అనుకొని భ్రాంతిలో పడి ఆ భ్రాంతి వలన నేను పరిగెడుతున్నాను, ఆ గుడికి ఈ గుడికి, ఆ గోపురానికి ఈ గోపురానికి తిరిగి 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 చేసిన పాపం అంతా పోవాలి, పుణ్యం సంపాదించుకోవాలని చెప్పి తిరిగి 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 అలసిపోయి అలసిపోయి తొలిసిపోయి గీతా క్లాస్కి వచ్చి ఇంకా అలసిపోలేనండి. అలసిపోయినా అని చాలా అయిపోయింది, నా వల్ల కాదు అంటే శాస్త్రం అంటుంది ఇంకా తిరగొద్దు, నువ్వు తిరగవలసిన పని లేదు, తిరిగే ఓపిక కూడా నీకు లేదు, ఓపిక లేదు కనుక కూర్చో. ఏం చెయ్యాలి? తర్వాత శ్లోకం చెప్తున్నారు, 16వ శ్లోకం కూడా. 15వ శ్లోకానికి ఇంకా విస్తారంగా చెప్పి తర్వాత డయాగ్నోసిస్. ఇప్పుడు డాక్టర్ గారు పేషెంట్తో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, నాయన డయాగ్నోస్ చేశాను, అసలు విషయం ఏమిటో తెలుసా? చెప్తున్నారు చూడండి. జ్ఞానేన సుతద జ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. శరీరాన్ని, మనస్సు, అహంకారం ఇవన్నీ ప్రకృతితో చేయబడినవి. అహం అనేది నేను ఆత్మని అని వేరు చేయగలిగినటువంటి శక్తి లేక, తెలుసుకోలేక ఈ అహంకారానికే మనం ప్రాధాన్యం ఇచ్చి ఆ కారంగా ఉంటుంది. చూడండి, అహంకారం అనగానే కారం కారంగా ఉంటుంది. కారం ఏం తెప్పిస్తుంది? కళ్ళ నుంచి నీళ్లు తెప్పిస్తుంది. అందుకని ఏడుస్తున్నారు ఎవరన్నా అంటే బాధతో, ఏమిటో తెలుసా కారణం? కారం. ఏం కారం? అహంకారం. అహంకారమే కారంగా కళ్ళల్లో నీళ్లు తెప్పించి, బాధను తెప్పించి, దిగులు తెప్పించి, గుండెల్ని పిండి చేస్తుంది అహంకారం. ఆ అహంకారానికి దాసుడం అయిపోతే నీ గుండెల్ని పిండి చేస్తుంది, పిండేస్తుంది అన్నమాట. ఆ బాధ నుంచి తట్టుకోలేవు నువ్వు. దాని నుంచి తట్టుకోవాలంటే ఒక్కటే, అహంకారం నేను కాదు అని చెప్పడమే మార్గం. అహంకారం నేను కాదు అని చెప్పాలంటే ఏం చేయాలి నాయన అంటే, సూర్యప్రకాశం రాగానే మంచు కరిగిపోతుంది, స్విచ్ వెయ్యగానే చీకటి పోతుంది. అదేవిధంగా నీ అజ్ఞానం పోగొట్టాలి. జ్ఞానాన్ని ఆవరించినటువంటి అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం అనే సూర్యుడు రావాలి. అజ్ఞానం అనే మంచు పొగ పోవాలి అంటే జనవరి డిసెంబర్ నెలలో బయటికి వెళితే దట్టంగా పొగ ఉంటుంది, మంచు పొగ. కారు కూడా కనపడదు, ఎదురుగా వచ్చే కారు ఆ మంచు పొగలో డ్రైవ్ చేసుకుంటూ ఉండి ఎలా ఉంటుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఆ మంచు పొగ అంతా కరగాలంటే ఏం చేస్తారు? మీరేమైనా చేయగలరా? ఎవరం ఏం చేయలేం. వెయిట్ చేయాలి సూర్యుడి కోసం. సూర్యుడు వస్తే కానీ ఢిల్లీ అంతా కూడా 11 గంటలకు బయటకు వస్తారు వాళ్ళు. జనవరి డిసెంబర్ మాసాల్లో ఢిల్లీలో 11 గంటలకే బయటకు వెళ్ళాలి. ఈ లోపల బయటకు వెళితే నువ్వు పైకి వెళ్ళిపోతావు. సూర్యుడు వచ్చినప్పుడు ఆ మనసు కరిగిపోతుంది. అదేవిధంగా మనకు అజ్ఞానం ఉన్నంతసేపు కూడా మనలో దుఃఖం ఉంటూనే ఉంటుంది. కనుక జ్ఞానం అనే సూర్యుడు వచ్చి అజ్ఞానం అనే మంచు పొగను తొలగించే వరకు మనకు ఏది కూడా క్లియర్గా ఉండదు జీవితంలో. క్లియర్గా లేకపోవడానికి కారణం ఏమిటంటే జీవితం అంతా కూడా ఏదోగా ఉందండి, ఒక రకంగా ఉందండి. కారణం అంటే మంచు పొగ. ఏమిటా మంచు పొగ? అజ్ఞానం. ఆ మంచు పొగని అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? సూర్యుడు, జ్ఞానం అనే సూర్యుడు వెలగాలి. అది వెలిగినప్పుడు వాళ్ళకి ఆ మసక మసకగా ఉన్నటువంటి బాధలు ఉన్నాయి చూసారు, అజ్ఞానం వలన వచ్చే బాధలు అన్నీ పోతాయి. అది నమ్మాలి ఫస్ట్. సూర్యుడు వస్తే మంచు పొగ పోతుందనే జ్ఞానం ఉండాలి కదా, వెయిట్ చెయ్యాలి కదా. అదేవిధంగా ఆత్మజ్ఞానం వస్తే తప్ప ఈ అభద్రత, అరక్షణ, మనిషిలో అశాంతి ఇవన్నీ పోతాయి అనేటటువంటి జ్ఞానం ఎట్లా వస్తుందంటే, మహాపురుషులు సేవ చేస్తే కొంచెమైనా బుద్ధి వస్తుంది. మహాపురుషులకి సేవ చేస్తే ఈ జిజ్ఞాస కలుగుతుంది కనీసం. అందుకనే మన వాళ్ళు చెప్తారు, భగవంతుని సేవించు, మహాపురుషుల్ని సేవించు, మహాపుణ్యక్షేత్రాలకు వెళ్ళు. వెళ్ళి 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 నిన్ను ఆ మనసులో ఆలోచన వచ్చేటట్లుగా నీ మనసును శుద్ధం చేసుకో. తర్వాత నీకు ఆ సూర్యప్రకాశం లాంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురు ప్రాప్తి జరుగుతుంది అని చెప్పి చూడండి శ్లోకం. జ్ఞానేన తు తద్ అజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనః. జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి జ్ఞానమైతే అజ్ఞానము చేత ఆవరింపబడి ఉన్నదో, తత్ అజ్ఞానం ఆత్మనః అజ్ఞానం. తన ఆత్మస్వరూపమును గురించి అజ్ఞానం ఎవరికైతే ఉన్నదో ఆ అజ్ఞానం జ్ఞానేన నాశితం. ఇది శ్రవణం. జ్ఞానేన నాశితం, జ్ఞానం వలన నాశనమైంది. ఎట్లా వచ్చింది ఆ జ్ఞానం? కృష్ణ పరమాత్మ ఇక్కడ అన్ని మనం తెలుసుకోవాలి. కర్మయోగం చేసి, ఉపాసన చేసి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదివి అహం బ్రహ్మాస్మి జ్ఞానేన ఆ జ్ఞానం వచ్చిన తర్వాత తత్ అజ్ఞానం నాశితం, అది నాశనం చెయ్యబడింది. ఎవరి అజ్ఞానమైతే ఆత్మజ్ఞానం వలన నాశనం చెయ్యబడిందో, తొలగించబడిందో, తేషాం తత్ పరం జ్ఞానం ఆదిత్యవత్ ప్రకాశయతి. పరం తత్ పరం అంటే ఆ పరమార్థ జ్ఞానం. నేను పరమ సత్యస్వరూపమైన ఆత్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మనైనటువంటి ఆత్మను నేను అనేటటువంటి జ్ఞానం, తత్ జ్ఞానం పరం జ్ఞానం ఆదిత్యవత్ ప్రకాశయ, సూర్యుడిలాగా ప్రకాశిస్తుందట. ఇంకా. అంటే అర్థం ఏమిటి? ఇంకా ఆ వ్యక్తి జీవితంలో అంధకారం, అజ్ఞానం అనే అంధకారం ఉండదు. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. సూర్యప్రకాశంలాగా క్లియర్గా ఉంటుంది లైఫ్ అని అర్థం. ప్రకాశయతి తత్పరం, ఆ జ్ఞానం ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది. నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటాడు. ఎప్పుడు? తద్విధి ప్రణిపాతేన. గురువు దగ్గరికి వెళ్ళి చాలా కాలం చక్కగా పద్ధతిగా సిస్టమేటిక్గా చదువుకుంటే సీడీలన్నీ ఉంటాయి, కానీ వింటున్నావా లేదా? ఎన్ని వింటున్నాం మనం? అన్నీ కొనిపెట్టానండి, అరమర్లో ఉన్నాయి, బూజు పెట్టున్నాయి, దుమ్ము కొట్టుకొని ఉన్నాయి అన్నాడు. ఏం ప్రయోజనం? నోట్స్ అన్నా చదివావంటే నోట్స్ కూడా ఎక్కడున్నాయో ఏమున్నాయో తెలియదండి అన్నాడు. అలా అంటే రాదు, మనం చదవాలి. చదివితేనే వస్తుంది జ్ఞానం, కానీ రాక లేకపోతే వినాలి. విన్నది నెమరు వేసుకోవాలి, నెమరు వేసుకున్నది మళ్ళీ అది జీర్ణించుకోవాలి. దానికి పద్ధతి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకంలో. ఏమిటి ఆ పద్ధతి? డయాగ్నోస్ చేశాం, ట్రీట్మెంట్ ఏమిటయ్యా అంటే జ్ఞానం అని ప్రిస్క్రిప్షన్ ఇచ్చేశాం, ఇంకేం మార్గం లేదా అండి అన్నాడు. నాణ్యస్పంధాయ నాయ విద్యతే, వేరే మార్గం లేదు, జ్ఞాన మార్గమే అని చెప్పి సైన్ చేసేశారు కృష్ణ పరమాత్మ. ఇంకేం మార్గం లేదా అండి? లేదండి. అంతే, అజ్ఞానానికి మందు జ్ఞానం. చీకటికి మందు ఏమిటి? చీకటి పోవాలంటే ఏం చేస్తారు? వెలుగు. వేరే మార్గం ఉన్నా భజన చేస్తానండి. వరలక్ష్మి వ్రతం చేస్తే పోతుందండి చీకటి? నిన్ననే చేశామండి స్వామిని. పోయిందా వెలుగు? చీకటి పోయిందా అంటే చీకటి ఎట్లా పోతుందండి? వరలక్ష్మి వ్రతం చేస్తే దీపం వెలిగిస్తే కదా పోతుంది. వరలక్ష్మి వ్రతంలో వల్ల పోదు. కనుక చీకటి పోవాలంటే వరలక్ష్మి వ్రతము కాదు, సత్యనారాయణ వ్రతము కాదు, మరేనోమూ కాదు, ఏమీ కాదు. మరి అవన్నీ ఎందుకండి అంటే అవన్నీ చేస్తే నీకు చిత్తశుద్ధి వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి. అంతేగాని చీకటి పోవడానికి వరలక్ష్మి వ్రతం చెయ్యం కదా, ఎవరన్నా చేస్తారా? మరి అజ్ఞానం పోవడానికి, ఆత్మ అజ్ఞానం పోవడానికి నేను ధ్యానం చేస్తానంటావు, ఆత్మ అజ్ఞానం పోవడానికి వేరే వేరే సాధనాలన్నీ అంటావు, ఎలా పోతుంది? జ్ఞానం వస్తేనే పోతుంది. అదే చెప్తున్నారు, ఎలా రావాలి మెట్టు మెట్టుగా అని చెప్పి తర్వాత శ్లోకం చదువుతాం. 17. తద్బుద్ధయస్తదాత్మానః గచ్ఛంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఇక్కడ 4 మెట్లు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. చాలా ముఖ్యమైన శ్లోకం. దీన్ని మనం మొదటిది ఏది తీసుకోవాలి అంటే తత్పరాయణాః అని తెలుసుకోవాలి మొదటిది. తర్వాత తద్బుద్ధయః నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ తదాత్మానః మూడో స్టెప్. తర్వాత 4 స్టెప్ తన్నిష్ఠాః. ఇలా మెట్లు ఒకటి ఒకటిగా వెళ్ళాలి మనం. ఇప్పుడు మొదటి ఏం చెప్పారు? తత్పరాయణాః. తత్పరాయణ అంటే తత్ అంటే ఆ పరబ్రహ్మస్వరూపమే నా గమ్యం అని నిర్ణయం చేసుకోవాలి ఫస్ట్. తత్పరాయణాః, తత్ అంటే బ్రహ్మ ఆత్మ. తత్పరాయణాః అంటే ఆత్మ జ్ఞానం. తత్పరాయణాః ఇది మొదటిది. తస్మిన్ పరమాత్మని నిష్ఠా ఏషాంతే తత్పరాయణాః అంటే బ్రహ్మాన్ని, భగవంతుణ్ణి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, ఎందుకు వచ్చాను, అసలు ఏమిటి ఇదంతా, దీన్ని నేను తెలుసుకోవాలి. పరం అయనం, అయనం అంటే గమ్యం. పరం అయనం అంటే పరమాత్మ గమ్యంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పరాయణాహ. తత్పరాయణాహ తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మమే పరం గమ్యంగా ఎవరికైతే ఉంటుందో ఆ పరం బ్రహ్మ అనేటువంటిది ఆత్మ అని చెప్తాం. తత్ త్వమసి, ఆ బ్రహ్మమే ఇక్కడ ఉన్నాడా లేదా జీవాత్ముల్లో? ఈ జీవాత్మని తెలుసుకోవడమే పరమ గమ్యం. అట్లా రావాలి ఇప్పుడు. తత్ అంటే పరం బ్రహ్మ, పరాయణ అంటే పరమగమ్యంగా కలిగి ఉండాలి. అంటే ముందు ఆ భగవంతుణ్ణి ధ్యానించు, పూజించు, మహాత్ముల్ని సేవించు. ఆ పరబ్రహ్మాన్ని గురించి చెప్పే మహాత్ముల్ని సేవించు. వాళ్ళేం చెప్తారంటే ఆ పరబ్రహ్మ నీ ఆత్మస్వరూపమే అని చెప్తారు. అప్పుడు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి క్లాసుకు వెళ్ళు. అది తత్పరాయణ అంటే శ్రవణ పరాయణ. పుస్తకం కొనుక్కో, మహా డబ్బులుంటే సీడీ కొనుక్కో, క్లాసుకి ఆబ్సెంట్ అయితే విను మళ్ళీ మళ్ళీ, విన్నదాన్ని మళ్ళీ నెమరు వేసుకో. అంతేకాని పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కాలక్షేపం చేసుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి పనులు, అయిపోతూనే ఉంటుంది. వినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చతి ఆయుః. ఇలా చూసి అలా కళ్ళు తెరిచేటప్పటికీ అయిపోతుంది 24 గంటలు. 24 గంటలు ఒక రోజు, 7 రోజులు ఒక వారం, 7 వారాలు 4 వారాలు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరం, 10 సంవత్సరాలు ఒక దశాబ్దం. ఇట్లా ఎన్ని దశాబ్దాలు గడిపాము, ఎన్ని జన్మలు గడిపాము. పొద్దున్న లేస్తే నిద్ర, ఆకలి, ఆకలి అని చెప్పి తింటాం, తినంగానే నిద్ర, నిద్ర నుంచి లేవగానే మళ్ళీ ఆకలి. సగం సమయం నిద్రకే సరిపోవు అన్నారు. జీవితమున సగభాగం నిద్రకే సరిపోవు, మిగిలిన సగభావం సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఘుడు అని. అతి నిద్రాలోలుడు అంటే ఏమిటి అర్థం? అజ్ఞానం అని అర్థం. నిద్రని అజ్ఞానంతో పోల్చారు. అందుకనే యమధర్మరాజు కఠోపనిషత్తులో ఉత్తిష్ఠత జాగ్రత్త అన్నారు. మేలుకో. నచికేతుడు అడిగాడా, ఏమిటయ్యా నన్ను మేలుకోమంటావు, నేను మేలుకొనే ఉన్నా కదా అన్నాడా నచికేతుడు. ఆ మేలుకోవటం కాదు నాయన, అజ్ఞానం అనే నిద్ర నుంచి మేలుకో. ఉత్తిష్ఠత జాగ్రత్త, గురువుని పొందు, గురువు దగ్గరకు వెళ్ళి చదువు, శాస్త్రాన్ని చదువు, అహంకారాన్ని వదిలిపెట్టు. అది వదలకపోతే నీకు జ్ఞానం అబ్బదు. దాన్ని వదిలించుకోవడం కోసమే మనం గురు సేవ చెయ్యాలి. గురు సేవ అంటే ఏమిటి? శాస్త్ర పఠనమే నిజమైన సేవ, మిగతావన్నీ కూడా సేవ. అసలైన సేవ శ్రవణం. అది చేస్తూ సేవ చేయాలి, శ్రవణం చేస్తూ సేవ చేయాలి. ఇది చెయ్యని వాళ్ళకి జ్ఞానము పోదు, దుఃఖము పోదు. ఏం పోతుందన్నాడు? ఏమీ పోదు, అట్లాగే ఉంటుంది అజ్ఞానం. అది నా యొక్క పరమ గమ్యం ఆత్మజ్ఞానమే అని తెలుసుకోవాలి. ఎలా తీసుకొచ్చాను నేను? భగవంతుడిని పూజించు తత్పరాయణ అంటే భగవంతుడి పరాయణం కావాలి. భగవద్భక్తి లేని వాడికి చిత్తశుద్ధి రాదు. భగవద్భక్తి ఉంటేనే చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి వల్ల గురుప్రాప్తి, ఆ గురుప్రాప్తి వల్ల శాస్త్రప్రాప్తి, శాస్త్రప్రాప్తి వల్ల ఆత్మప్రాప్తి. ఇది ప్రాప్తి కాదు. నేను నిత్యముక్త ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటామే కానీ పొందడం ఏం కాదు. ఇది ఆత్మని పొందవలసిన పని లేదు. నేను ఆత్మని తెలుసుకోవడానికి నీకు ఆస్కారం లేకుండా పోయింది అజ్ఞానం వల్ల. గురువు ఏం చేస్తారంటే అజ్ఞానాన్ని తొలగిస్తాడు శాస్త్రం ద్వారా. తొలగించగానే ఆత్మస్వరూపమై ఉన్న నువ్వు నిన్ను నువ్వు తెలుసుకుంటావు. అంతే మోక్షం అంటే. ఇదా మోక్షం అంటే? ఇంకా అడగకు. గురువు ఏది చెప్పి అది విను. గురువు చెప్పిన దానికి తల ఆడించు, అంతే. చెప్పినట్లు విను, చెయ్యి. శాస్త్రమే రక్ష. తత్పరాయణ తదాత్మాన తర్వాత చూస్తాం వచ్చేవారం. చాలా ముఖ్యం. తదాత్మాన తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ఠా. మొత్తం వేదాంత సాధన, జ్ఞానయోగ సాధన మొత్తం ఒక్క శ్లోకంలో పెట్టారు కృష్ణ పరమాత్మ. శ్రవణ మనన నిధిధ్యాసనం నిష్ట అన్ని ఒక్క చోట తీసుకొచ్చారు. చాలా వండర్ఫుల్ శ్లోక ఇది. అర్థం చేసుకోవడమే కొంచెం కష్టం. అర్థం చేసుకుంటే తరతలా మలకం చేసుకుంటాం, చేసుకుంటాం కదా.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.